ఇక అక్కడ రేపల్లెలో తెల్లవారగానే యశోదాదేవి తన పక్కలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్ముడిని చూచింది. ఆనందంతో పొంగిపోయింది. శ్రీకృష్ణుడు పుట్టిన వార్త మొత్తం రేపల్లెంతా వ్యాపించింది. దూడలన్నీ కృష్ణుడు పుట్టాడని ఆనందంతో చెంగు చెంగున నాలుగు కాళ్ళ మీద ఎగిరి గంతులేశాయి. మదించిన ఆబోతులు పెద్ద పెద్ద రంకెలేసాయి. అంబా 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 అని అరిచేయి. ఇక అక్కడ కొన్ని ఆవులున్నాయి. ఆ ఆవుల్లో కొన్ని రిటైర్ అయిపోయిన ఆవులు పాపం. అవి పాలు ఇవ్వడం మానేసాయి. గొడ్డుటవులు అయిపోయాయి. ఎల్లకాలం పాలు ఇవ్వవు కదా మరి ఆవులు పాపం. ఆ గొడ్డుటవుని కూడా గౌరవంగా పూజించేవారండి పూర్వం. ఆవులు గుడ్డైపోయాక తీసుకెళ్లి కబేళాలకు అమ్మడం అనే దరిద్రపు లక్షణం లేదు ఆ రోజుల్లో. ముసలావుల్ని ఇంకా జాగ్రత్తగా చూసేవారు. పూర్వకాలంలో వృద్ధులైన తల్లిదండ్రులు పూజించారు వాళ్ళంతా. అందుకే ఆ రోజుల్లో అందరికీ ధనం ఆనందం ఆరోగ్యం ఉన్నాయి. ఇప్పుడు తల్లిదండ్రులు పూజించడం మానేశాక ఇంత పిల్లల దగ్గర నుంచి అందరికీ రోగాలు వచ్చాయి. అక్కడున్న ఆవుల్లో గొడ్డుటవులు కూడా కృష్ణుడు పుట్టగానే పొదుగు నుంచి పాలన కొరవడం మొదలుపెట్టేయట. పెళ్ళుగా మొదవుల పొదుగులు జల్లించం బాలు బాలు సంభవ వేళన. ఆవులన్నీ పొదుగుల నుంచి పాలు కురుస్తూనే ఉన్నాయి. అందులో చిన్నావులు పెద్దావులు గొడ్డుటావులు కూడా ఉన్నాయి. ఈ ఆవులన్నిటి పాలు అలా కురిస్తూ ఉంటే పితక్కుండానే కొండలు నిండిపోయాయి. ఆవులు ఎంత గొప్ప అంటే వాళ్ళకి పెద్ద పెద్ద కొండలు ఉన్నాయిలేండి. ఆ కొండల దగ్గరికి వెళ్ళి కొండల్లో పొదుగులు పెట్టేట కొండలు నిండిపోయాయి. ఇంకా తర్వాత ఊళ్ళో కొండలే లేవు కానీ పాలు వస్తున్నాయి. ఏం చేయాలి? ఈ పాలు అలా కొండల్లోంచి కారిపోయి వెళ్ళి యమునా నదిలో కలిసిపోయాయి. సరిగ్గా నందుని ఇంటి ముందే యమునా నది ఉంటుంది దగ్గరలో. ఆ యమునా నది నీరు నల్లగా ఉంటుంది. నల్లని యమునా నది నీరు ఈ పాలతో చేరిపోయి తెల్లని నది అయిపోయింది. టేక్ పాల సముద్రం అయిపోయింది. అంటే ఎన్ని పాలు కురిసేయండి ఆవులు. ఆ టైంలో మనం ఉంటేనా తలకోకుండా తెచ్చేసుకునేవాళ్ళం హాయిగా. ఈ విధంగా పాలు కురిపించే ఆవులు. మహాత్ముడు నందుడు కుమారుడు పుట్టిన ఆనందంతో పండితులకి పేదవాళ్ళకి వంది మాగధులకి ఆవులు దానమిచ్చాడు. బంగారం దానమిచ్చాడు. కడుపారా భోజనాలు పెట్టాడు. పూర్వం పుట్టి పుట్టగానే పురిటి స్నానం చేయించేవారు. చక్క చంటి పిల్లలకి ఆ రోజే స్నానం చేయించేవారు. మంగళ స్నానం ఆరోగ్యంగా ఉండేవారు ఆ రోజుల్లో పిల్లలు తల్లులు కూడా. ఇప్పుడు ఈ అబ్బాయికి స్నానం చేయించాలనుకున్నది యశోద. ఈ విషయం మొత్తం రేపల్లెలో అందరికీ తెలిసిపోయింది. నిమిషాల్లో తెలిసిపోతాయి. అప్పట్లో వాట్సాప్లు లేవు కానీ ఊళ్ళో కూడా కొందరు ఉంటారు. చెప్పాగానే మీకు మాకు కొంతమంది ఉంటారు మహానుభావులు. వాళ్ళ చెవిలో ఏదైనా రహస్యం పెడితే ఇద్దరికే చెబుతారు వాళ్ళు. అడిగిన వాడికి అడగని వాడికి. అలాగా మొత్తం ఊరు ఊరంతా వ్యాపించిపోయింది ఈ రహస్యం. క్షణాల్లో రేపల్లిలో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది. వాళ్ళల్లో వాళ్ళు అనుకున్నారట, ఏమినో పల్లమ్ము ఇంత పురద్దొక వార్త వింటి మవల రవీనులరా, మన యశోద చిన్ని మగవాణి కనేనట చూచివత్తమం వసుదతులారా. ఏమి నోము ఫలితము? ఎన్నాళ్ళటికి మనం ఒక శుభవార్త విన్నాం. యశోదకి పిల్లలు పుట్టడం మన నోముల ఫలితం అనుకుంటారు వాళ్ళు. రాజుగారికి పిల్లలు పుడితే అదంతా తమకి భాగ్యంగా భావించేవారు. అందుకే ఏమి నోము ఫలమో ఇన్నాళ్ళటికి ఒక మంచి శుభవార్త విన్నాం. మన యశోదాదేవి ఓ చిన్న పిల్లవాడిని కన్నదట, మగపిల్లవాడిని కన్నదట, చూసొద్దాం అనుకున్నారు వాళ్ళు. యశోదాదేవి చిన్ని పిల్లవాడిని కనపడకపోతే ఎంత పొడుగువాడికి అంటుందే. ఒకసారి ఆలోచించండి, మన యశోద చిన్ని మగవా అని కనినట అని పోతన గారు రాశారు. అప్పుడు కొంతమందికి అనుమానం వచ్చింది, చిన్ని మగవాడు పెద్ద మగవాడు ఉంటాడా అని. పుట్టినప్పుడు ఎవరైనా చంటిపిల్లలే. ఇప్పుడంటే లింగయ్య గారు ఎలా ఉన్నారు కానీ ఆ రోజుల్లో ఎంతే పసిపాపుగానే ఉన్నారు. ఆ పసిపాపుగా ఉన్నప్పుడు ఈవిడ ఎత్తుకుందుట కూడా పూర్వజన్మలో. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరైనా సరే చంటి పిల్లలే పుడతారు కానీ మరి చిన్ని మగవాడనే పదం ఎందుకు వాడాడు అంటే, చిన్ని మగవాడు అనేది ఎవరికి పడితే వాడికి వాడడం. లేక లేక పిల్లలు పుడతారు సార్. కొంతమందికి పెళ్ళైనాక ఎన్నాళ్ళకి పిల్లలు పుట్టరు. అలాంటి వాళ్ళకి రిటైర్ అయిపోయే ముందు పిల్లలు పుడితే అప్పుడు ఆలస్యంగా పుట్టే పిల్లల్ని చిన్ని మగవాళ్ళు అంటే. అర్థం ఏంటనమాట, ఆలస్యముగా పుట్టిన పసివాడు అని అర్థం. లేటుగా పుట్టిన లేటెస్ట్గా పుట్టినవాడు అని అర్థం అనమాట. వాడు అలా ఆలస్యముగా పిల్లల్ని పుడితే వాళ్ళని చిన్ని మగవాడు అంటారు. అందుకే యశోద గురించి అలా అన్నారు. యశోదకి అప్పటికి 60 ఏళ్ళు, షష్ఠి పూర్తిటి పాపం. చూసొద్దాం అని ఆనందంతో ఒకరికొకరు చెప్పుకున్నారు. శుభ్రంగా మంగళ స్నానం చేశారు. అలంకారాలు చేసుకున్నారు. గంధం పూసుకున్నారు. మంచి జడలు వేసుకున్నారు, ముడులు వేసుకున్నారు. ఆ జడల్లో కూడా కొంతమంది ఒక జడ, కొందరు రెండు జడలు, కొందరు మూడు జడలు, కొందరు విరబోసుకున్నారు. అసలు జడ అంటూ ఉంటేగా. మరి కొంతమంది కొప్పుల్లో పువ్వులు పెట్టుకున్నారు, ఈ పువ్వులు కింద దాకా వెళ్లాడుతున్నాయి. కొందరు చెవులకు జోకాలు పెట్టుకున్నారు, ఒక్క కొగళ్ళు ఇంతంత పెట్టుకుంటారు, లోలాకులు అంటారు వాటిని ఏమిటో మరి మళ్ళీ, అంటే బహుశా వెళ్లాడుతూ ఉంటాయి కాబట్టి కాబోలు. అవి కదులుతూ ఉంటే ఇటు ఇటు తిరుగుతూ ఉంటాయట. మరి కొంతమంది పెళ్లికి చేయించే నగలన్నీ ఇప్పుడు పేరంటానికి బీరువాల్లోంచి తీసి లాకర్లలోంచి తీసి తగిలించుకున్నారు. ఒక్క ఆవిడకి కేవలం ఉంగరం తప్పేం లేదనుకుంటాను, అందుకని అందరికీ నగలున్నాయి, నాకు ఈ ఉంగరం తప్పేమీ లేదనుకుని మధ్య మధ్యలో నేను వస్తున్నాను అనేది, అంటే నాకు ఉంగరం ఉందని చూపించడం కోసం. ఇలా ఆడవాళ్ళ సరదా ఆడవాళ్ళది, మగవాళ్ళ సరదా మగవాళ్ళది, అందరూ అలంకరించుకున్నారు. ఏమి రాజశేరెడ్డి పోతన గారు, వేడుకతోడ క్రమ్ముడులు వీడకుచో పరిహార రేఖలల్లాడ కపోల పాలికల హాటక పత్ర రుచుల్ విలోకనం వాడ పటాంచలం బులసియాడగా చేడియలేగి చూచిరొగి జిష్ణుని కృష్ణుని చిన్ని విష్ణుని. ఈ విధంగా ఆడవాళ్ళు అలంకరించుకుని స్నానాలు చేసి చీరలు కట్టుకుని చీర కొంగులు జార్చి కొమ్ముడులు కొత్త కొత్త ముడులు వీడిపోతూ ఉండగా అందులో మల్లె పువ్వులు తురుముకుని మెడ నిండా గొలుసులు వేసుకుంటే ఈ నడుస్తున్నప్పుడల్లా ఈ గొలుసులు వక్షస్థలం మీద అటు ఇటు కదులుతూ ఉండగా సన్నగా ఉన్న నడుములు మరింత సన్నబడుతూ ఉండగా ఒయ్యారముగా నడుచుకుంటూ కబుర్లు కూడా చెప్పుకుంటూ బయలుదేరారు. దారి పొడుగోత యశోద ఎంత గొప్పది, ఇన్నాళ్ళకి కొడుకు పుట్టాడు, ఆ కొడుకు ఎలా ఉంటాడో చూద్దామని ముచ్చట్లాడుతూ వచ్చారు. తీరా వచ్చి చూస్తే ఆ కుమారుణ్ణి చూడగానే వాళ్ళకి మతిపోయిందిట. సరిగ్గా ఆ సమయంలో కృష్ణుడికి స్నానం చేయించడం కోసమని వేడి నీళ్లు చన్నీళ్ళు రెండు సిద్ధం చేశారు, నలుగు సిద్ధం చేశారు, పీటలు పెట్టారు. రోహిణీదేవి స్నానం చేయించబోతోంది, యశోద పక్కనుంది. ఈ బాబుని చూడడంతో ఎక్కడి వాళ్ళక్కడ సంభ్రమాశ్చర్యాలతో మెలిగిపోయారు. అసలు ఇలాంటి వాళ్ళు ఈ భూలోకంలో ఉంటారా? మానవ మాతృలకి ఈ సౌందర్యం ఉంటుందా? కన్నులు తెరవని పసిపాపడు ఈ నీలమేఘఛాయ శరీరుడు ఎటువంటి కాంతితో ఉన్నాడు, అబ్బబ్బబ్బబ్బబ్బ అనుకున్నారు, మురిసిపోయారు. పుట్టుకతోటే గిరజాల జుట్టుతో పుట్టాట, బొత్తైన జుట్టుతో పుట్టాడు కృష్ణుడు. అదేంటో కొంతమంది పుట్టినప్పుడు బోల్డ్ అంత జుట్టు ఉంటుంది, పెద్దయ్యాక ఉండకపోవచ్చు, కానీ ఈ గిరజాల జుట్టుతోటి ఆయన చూడగానే వాళ్ళు మురిసిపోయారన్నమాట. అమ్మా యశోద, ఆలస్యమైన కనవలసిన కుమారుణ్ణి కన్నావు, ఈ బాలుడు సామాన్యుళ్ళే కనిపించటం లేదు, కారణజన్ముడు ఎవడో, మా అకు ఉన్నారు దిక్కుమాల పిల్లలు ముక్కు చీమిడి వాళ్ళు అనుకుని ఆవిడ్ని ప్రశంసించారు. ఈ పిల్లవాడిని ఎత్తుకోబోయారు. మేమే స్నానము చేయిస్తామంటే మేమే స్నానము చేయిస్తామన్నారు. అప్పుడు యశోద, అందరూ ఒకేసారి స్నానం చేస్తే పిల్లాడు ఉక్కిరి ఉక్కిరి అయిపోతాడమ్మా, ఇంకా పుట్టి ఎంతసేపు అయింది, వాడు పట్టుమని ఒక పూట అవ్వలేదు, కాబట్టి మీరందరూ చూస్తూ ఉండండి, రోహిణి స్నానం చేయిస్తున్నారుగా, సరేనమ్మా అని చుట్టూ నిలబడ్డారు పేరంటం చూస్తున్నట్టుగా. ఈ పిల్లవాడికి చక్కగా నలుగు పెట్టి పుట్టుకతోటే బొడ్డు ఊడిపోయిన వాడు కనుక ప్రత్యేక బొడ్డు గురించి ఆలోచించక్కర్లేకుండా స్నానం చేయించారు. ఏమి స్నానం? పల్లుతోయంబుల జగముల పల్లుతోయములందు ముంచి భాసిల్లెడియా పల్లుదోయగాడు వల్ల వల్ల నా కరతోయముల చలంగుచు తడియు. ఆయన ఎప్పుడు పాల సముద్రంలో నీళ్లలో ఉంటాడు, ఆయన ఉండేదే నీళ్లలో. మనల్ని ఎన్నో స్థానాల్లో సృష్టించి మనల్ని సంసారం అనే నీళ్లలో ముంచెత్తుతూ ఉంటాడు. అటువంటి పరమాత్ముడు, నిత్యం నీళ్లలో నివసించే పరమాత్ముడు, నీటి మొహం ఎరగనట్టుగా స్త్రీలు నీళ్లు పోసి స్నానం చేయిస్తూ ఉంటే ఆ నీళ్లతో ఆడుకుంటూ నీళ్లు పోయించుకుని తడిసి ముద్దయి నలుగు పెట్టించుకుని మరీ స్నానం చేశాడు ఆయన. ఆయన ఉండేది పాలసముద్రమే కదా, మరి నిత్యం నారాయణుడు అనే శబ్దమునకు నీటిలో ఉండేవాడని కూడా ఒక అర్థం. నీటిలో ఉండేవాడికి నీళ్లు పోసి స్నానం చేయించారట. మరొక అర్థం కూడా, పలుతోయల్లో ఉంటాడంటే మత్స్యావతారం ఎత్తి నీళ్లలో తిరుగుతాడు ఆయన, ఆయనకి నీళ్లు స్నానం చేయించారు. ఇవాళ స్నానం అయ్యింది. ముందే ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా పరుగొచ్చే డ్రెస్ కుట్టించింది ఆవిడ. చిన్నపిల్లలకు మగాళ్ళైనా ఆడాళ్ళైనా ఒకటి, వాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నా ఒకటి. కొంతమంది అసలు ఎంత ఏ బట్ట కట్టినా అందంగా ఉంటారండి. కొంతమందికి భగవంతుడు వరం ఇస్తాడు, వాడు ఏ బట్ట కట్టండి, పంచ కట్టిన అందం, ప్యాంట్ కట్టిన అందం, అసలు ఏమీ కట్టకపోయినా అందం. అలాగా పరమాత్ముడు ఆడవాళ్ళ వేషం వేసిన అందంగానే ఉండేవాడు, మగవాళ్ళ వేషం వేసిన అందంగానే ఉంటాడు. అసలు మోహిని రూపంలో ఆయన అంత అందగా తెలియనట్టుగానే ఉంటాడు. అటువంటి వాడి కోసం చిన్నప్పుడే కుట్టుంచిందిట ఆ కుట్టినటువంటి పట్టుగొడ్డ, బుల్లి గొడ్డ, బుల్లి డ్రైర్ వేసింది, మెడలోనేమో బంగారపు గొలుసు వేసింది. మళ్ళీ గొలుసు అందం అంటే బెంగనాకు, ఈ గొలుసు ఎక్కడ ఎవరికి ఏ బాణం తగులుతో తెలియదు, నేను పొరపడు. ఆవిడ వాళ్ళ అమ్మ మాత్రం చేసి గొలుసు మెడలో వేసింది. కస్తూరి తిలకం నుదుటి ఇలా పొడుగ్గా పెట్టింది, నల్లని తిలకం కస్తూరి పెట్టింది. ఇవన్నీ పెట్టి సాంబ్రాణి ధూపం, గుగ్గిలం ధూపం వేసి ఆ తర్వాత పిల్లవాడిని ఉయ్యాల్లో పడుకోబెట్టారు. ఇప్పుడు మాత్రం స్త్రీలు అన్నారు, అందరం మేము ఉయ్యాలు ఒప్పవలసిందే, స్నానం అంటే ఎక్కువ మంది చేయిస్తే పిల్లవాడికి రొంప చేస్తుందన్నారు కాబట్టి ఊరుకున్నాం, కానీ ఉయ్యాల మాత్రం మేమంతా ఊపుతామన్నారట. అందుకని ఏం చేశారు, ఇంతమంది ఉన్నది ఒక్క పిల్లాడు ఒక్క ఉయ్యాల, వీళ్ళు చూస్తే ఓ 1000 మంది ఉన్నారు. అవి 1000 మంది ఉయ్యాలు ఎలా పట్టుకుంటారు, ఉయ్యాలు విరిగిపోతుంది, అందులో గజలక్ష్ములు ఉంటారు అవి. కాబట్టి ఈ ఉయ్యాలకు పొడుగ్గా తాడు కట్టేశారు, ఈ తాడుని అందరినీ పట్టుకున్నారు. అందరూ తాడు కొంచెం పట్టుకున్నాక ఇదిగో తాడు చేతికి ఇచ్చామని కదా అని పటక్ పటక్కన లాక్కండి, అంటే మెల్లిగా ఓపండి అన్నది యశోద. ఇంతమంది 1000 మంది వరుసగా ఈ పొడుగైన తాడు ఉయ్యాల కట్టి చేత్తో తాడు పుచ్చుకుని మెల్లిగా ఊపుతూ పాడడం మొదలెట్టారు. జో జో కమలదళే క్షణ, జో జో మృగరాజ మధ్య జో జో కృష్ణ, జో జో పల్లవ కరపద జో జో పూర్ణేందువదన జో జో అనుచు. తామర పువ్వుల్లాంటి కళ్ళు కలిగిన కృష్ణ నిద్రపోనాయన, అప్పుడే పుట్టిన చెట్ల చిగుళ్ళు ఎలా ఉంటాయి, చెట్ల చిగుళ్ళు పుట్టినవి ఎలా ఎర్రగా కోమలంగా ఉంటాయో అలా మెత్తని మృదువైన ఎర్రనైన పాదములు కలిగిన కృష్ణ నిద్రపో. పూర్ణ చంద్రబింబము వంటి ముఖము కలిగిన కృష్ణ నిద్రపో. సింహం నడుముల సన్నని నడుము కలిగిన కృష్ణ నిద్రపో అని కృష్ణుడు ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊపుతూ జో జో అని జోలపాట పాడడం మాట్లాడారన్నమాట. అదే అన్నమాచార్యులు వారు జో అచ్యుతానంత జో జో ముకుంద రావి పరమానందలాలి గోవింద జో. ఎంఎస్ సుబ్బలక్ష్మి పాట అద్భుతంగా పాడింది. ఇది నిజానికి అన్నమాచార్యుడు రాశాడు. ఆవిడ పాడితే ఇంకెవరు అంత అందంగా పాడలేరు. ఆవిడకి భగవంతుడు ఒక్కొక్క వరం ఇచ్చాడు, కొంతమంది కొన్ని ఇస్తాడు, అటువంటి వాళ్ళే పాడాలి. ఇప్పటికి కూడా అమెరికాలో కాలిఫోర్నియాలో మిల్పిటాస్ అనే ప్రాంతం ఉంది, అంటే శాన్ ఫ్రాన్సిస్కో శాన్ రోజే దగ్గర అనమాట. అక్కడ సత్యనారాయణ స్వామి గుడి ఉంది. మహానుభావులు బ్రహ్మశ్రీ మారేపల్లి వెంకట శాస్త్రి గారు వేదమూర్తులు, ఆయన ఆలయాన్ని నిర్మాణం చేయించారు. దానికి ఆయనే కర్త కర్మక్రియ. ఆ గుడి సత్యనారాయణ గుడి, సత్యనారాయణ స్వామి వారి యొక్క గుడి. ఆ గుళ్ళో రోజు రాత్రి 9 గంటల నుంచి 9:30 దాకా ఈ పాటతోటే పవళింపు సేవ చేస్తారు, గన్నపూస నైవేద్యం పెడతారు. నేను ఎప్పుడు సప్తాహం చేస్తాను ఆ గుళ్ళో. ఆయన నిజంగా శివుడు లాంటి వాడు, కారణజన్ముడు. కొంతమంది దగ్గర కొన్ని శక్తులు ఉంటాయి, నిజంగా అలాంటి మనుషులు చాలా అరుదుగా ఉంటారు. ఆయన ఎంత గొప్పవాడు ఇంక చెప్పడానికి లేదు. మీరు ఎవరైనా అమెరికాలో అక్కడ ఉంటే మాత్రం మిల్పిటాసులో సత్యనారాయణ స్వామి గుడికి వెళ్ళండి. రాత్రి మాత్రం 9 గంటలకి ఈ పాట పెడతారు. ఎంఎస్ సుబ్బలక్ష్మిది జోల పాడతారు, అక్కడ వెన్న కూడా పెడతారు. అర్చకులు కూడా నండి ముద్దుగా అమ్మవారి దగ్గరికి అయ్యవారి దగ్గరికి వెళ్ళి, లక్ష్మీనారాయణులు కదా వాళ్ళు, రమా సత్యనారాయణులు, ఆ సత్యనారాయణ స్వామి గడ్డం దగ్గరికి వెళ్ళి వెన్న తినవయ్యా అంటారు. ఆయన తిన్నట్టే ఉంటుంది. భగవంతుడికి అలా పెట్టాలి. నేను అలా చూశానండి. ఓ బాబా గుళ్ళు అర్చకుడు ఉండేవాడు, సరిగ్గా నోటికే తగిలించేవాడు వెన్నపోస. అర్చకుడు అలా చేస్తూ ఉంటే దేవుడు వచ్చి తింటాడు, ఆ ప్రసాదం మధురంగా ఉంటుంది. ఇంకా అక్కడ పరమాత్మ ప్రత్యక్షమై తీరుతాడు. కాబట్టి అర్చన చేస్తున్నప్పుడు విగ్రహం అనుకోకండి. కొన్ని చెప్పారు, దైవం అక్కడ లక్ష్మీనారాయణులు విగ్రహ రూపంలో ఉంటే అవి బొమ్మలు అనుకోకుండా భగవంతుడు అనుకుని నైవేద్యం పెట్టాలి. అలాగే హరికథలు చెప్పే గురువు ఉంటాడు, ఈ గురువు గారిని నరుడు అనుకోవద్దు అన్నాడు. ఆయన నిన్న మీకు ప్రహ్లాద చరిత్ర చెప్పారు కదా, ఆ ప్రహ్లాద చరిత్ర పుస్తకం ఇక్కడే ఉంటుంది చూడండి. అందులో నారదుడు చెప్పిన పద్యం ఉంది, ఏమిటిది, హరికథలు తనకు చెప్పేడి గురువున్ నరుడనుచు తలచి, కుంఠిత బుద్ధిన్ తిరుగు పురుషు శ్రమ మెల్లను కరి, శౌచము క్రియ నిరర్థకం బగున దీప. ఈ భాగవతంలో ఉన్న శ్రీ మహావిష్ణువు కథలు తమకి చెప్పేటటువంటి గురువుని సామాన్య మానవుడిగా భావించకూడదు. ఇలా హరికథలు తనకు చెప్పే గురువుని నరుడిగా భావించి ఎవడైనా బుద్ధి దూరం చేసుకుని కుంఠిత బుద్ధి అంటే బుద్ధిహీనుడై తిరిగితే అటువంటి వాడు ఎన్ని పురాణములు విన్నా ఆ పురాణములన్నిటి సారం నాశనం అయిపోతుంది. ఎలాగా అంటే కరిసౌచము క్రియ, ఏనుగు శుభ్రంగా స్నానం చేస్తుంది, మళ్ళీ ఒడ్డుకు రాగానే ఏం చేస్తుంది, తొండంతో మట్టి మీద చల్లుకుంటుంది. స్నానం చేసి ఒడ్డుకు రాగానే మట్టి ఒంటికి చల్లుకుంటే ఏం లాభం చెప్పండి? దానికి గజ స్నానం అని పేరు. స్నానము చేశాక ఒంటికి మట్టికి పూసుకునేటటువంటి ఏనుగు స్నానం ఎటువంటిదో, గురువుని నరుడిని భావించి అతన్ని తిట్టేటటువంటి వాళ్ళ యొక్క శ్రమ, వాళ్ళ పురాణ శ్రవణం తక్షణం తొలగిపోయి వాడిని భ్రష్టుని చేస్తాడు. అందుకే అక్కడ మాత్రం కాంప్రమైజ్ అవ్వకండి. దానివల్ల ఏంటి ఉపయోగం అంటే మీ గురించి చెప్పట్లేదు సుమా, ఇది పురాణంలో చెబుతున్నాను. మీరు అసలు అలా ఆ ఊహే మీ దగ్గర ఎత్తకూడదు, ఎందుకంటే మీరు మహాత్ములు. పోయి ఎక్కడన్నా ఒకడు వారు అలా ఉన్నా వాడిని మీరు దారిలో పెట్టగలరు అని నా నమ్మకం అన్నమాట. భగవంతుడు ఎప్పుడూ కూడా మనకు కొన్ని వరాలు ఇస్తాడు. ఆ వరాల్లో ఒకటి, ఎప్పుడూ భగవంతుని యొక్క విగ్రహమును విగ్రహం అనుకోకుండా అది ప్రత్యక్ష దైవం అనుకోవాలి. అందుకని ఆ పాటలు పాడేటప్పుడు కూడా వాళ్ళకి ఆ కంఠమాధుర్యం తెలియకుండానే వచ్చేస్తుంది. ఎంఎస్ సుబ్బలక్ష్మి ఎప్పుడు ఇంట్లోట కృష్ణుని చూసి నేను ఆమె గన్న పెట్టే పాడుకున్నాను అనేది పాప ఆ పుణ్యాత్మురాలు. ఆవిడే మేరాబాయేమో అనిపిస్తున్నావు ఆవిడ చూసినప్పుడు అన్నమాట. పాతకాలంలో 1942-43 మధ్యలో ఒక సినిమా తీశారు, హిందీ సినిమా. అప్పటికింతగా సినిమాలు లేవు. అప్పుడు నాగయ్య హీరోగా, హీరోయిన్ ఏమో ఎంఎస్ సుబ్బలక్ష్మి, మేరాబాయిగా, మేరాబాయి సినిమా అనమాట. అది హిందీలో ఉంది, తమిళంలో ఉంది. ఆ హిందీ సినిమా ఎలా దొరుకుతుందో చూస్తున్నాను. మీరు ఎవరన్నా పట్టుకుంటారా ఆ హిందీ సినిమాని? దూరదర్శన్లో వేశారు ఒకప్పుడు. ఎప్పుడు? 1987. ఆ తర్వాత చూడలేదు నేను, నా చిన్నప్పుడు చూశాను నేను. అందులో ఆవిడ పాడేసింది యా దువావే అని ఒక పాట ఉంటుంది, నాకు గుర్తుకొస్తున్నాయి అని. బృందావనానికి వెళ్ళి మేరాబాయి రాసుకున్న కీర్తన ఎంఎస్ సుబ్బలక్ష్మి పాడింది. నేను ఆ మేరాబాయిని చూడలేదు కానీ ఈవిడే మేరాబాయి అన్నట్టుగా ఉంది. ఆ రూపము కానీ, ఆ పాట కానీ, ఆ తన్మయత్వం కానీ, ఆ భక్తి కానీ చూస్తే ఆవిడకి దండం పెట్టకుండా ఎలా ఉంటామండి? అసలు మనం మహాత్ములు ఎంతోమంది కారణజన్ములు అలాంటి వాళ్ళు పుట్టారు. ఇప్పుడు కృష్ణుడు అలా నిద్రపుచ్చితే ఆయన నిద్రపోతున్నట్ట, ఆయనకు నిద్ర ఉందా? మనం నిద్రపోతున్నా నిద్రపోకుండా ముల్లోకాలని చూస్తూ రక్షిస్తాడు ఆయన. ఆయన నిద్ర నిద్ర కాదు, యోగ నిద్ర. అటువంటి పరమాత్ముడు ఆడవాళ్ళు జోలపాట పాడి జోకొట్టి పాడుతూ ఉంటే నిద్రపోతున్నట్టు నటిస్తున్నట్ట. ఆయన లోకములు నిదురవోవగా జోకొట్టుచు నిదురవోని శుభగుడు రమణుల్ జోకొట్టి పాడ నిదురంగైకొను క్రియ నోరకుండే కరుదెరవకయును. లోకములు నిద్రపోయినా తాను నిద్రపోకుండా ప్రతి ప్రాణిని రక్షించే పరమాత్మ అంతా చూస్తాడు కదా ఆయన. ఇప్పుడు మన చూడలేదా? లోకాలను చూస్తున్నాడు, లోకాల్లో మనం ఉన్నాం. ఓహో, ఈ పూట ఇక్కడ పురాణం వింటున్నారన్నమాట వీళ్ళు, కాబట్టి వీళ్ళని అనుగ్రహిద్దాం, మధ్యాహ్నం నుంచి వీళ్ళకి విశాలమైన హాల్ ఇద్దాం అనుకున్నాడు కాబట్టి హాల్ వచ్చింది. ఆయన అనుగ్రహం ఆయన చూడపతి రవరు. చూసారా, పరమాత్ముడు ఆయన అనుగ్రహించాలనుకుంటే అనుగ్రహిస్తాడు, ఆయన వద్దనుకుంటే మనం ఏం చేయలేము. ఎలా అనుగ్రహిస్తాడు? ఆయన ఎప్పుడూ నిద్రపోకుండా మనల్ని చూస్తున్నాడు గనక. ఎప్పుడూ అందరినీ జ్ఞాన దృష్టితో దివ్య దృష్టితో చూసే పరమాత్ముడు నిద్రపోనివాడు. ఇప్పుడు ఆడవాళ్ళు జోకొట్టి పాడుతూ ఉంటే నిదురపోతున్నట్టు కనులు మూసినట్టుగా నటిస్తున్నాడు. ఇప్పుడు నందుడు కంసుడికి సామంతుడు కనుక నాకు పిల్లాడు పుట్టాడు, పిల్లాడు పుట్టాడు కనుక నేను అశ్రద్ధ చేస్తే కంసుడికి కోపం వస్తుంది, తక్షణం కంసునికి నేను కట్టే కప్పం కడతానని నిర్ణయించుకున్నాడు. కంస మహారాజు గారికి నందుడు ఒక సామంతుడు అనమాట. వీళ్ళు ప్రతి సంవత్సరం కంసునికి ట్యాక్స్ కట్టాలి. స్టేట్ గవర్నమెంట్లు మరి ఇన్కమ్ ట్యాక్స్లన్నీ పంపించద్దు, పైకి సెంట్రల్ గవర్నమెంట్కి జిఎస్టీ పంపాలి, అందులో కంసుడికి వెంటనే పంపాలి. ఇదివరకైతే 2 రోజులు ఆలస్యమైనా ఊరుకుంటాడు, కానీ ఇప్పుడు కొడుకు పుట్టినప్పుడు నేను పంపకపోతే వాడు ఏమనుకుంటాడు? కొడుకు పుట్టాడు, నీకు కొవ్వెక్కిందిరా, కాబట్టి పన్ను పంపడం ఆలస్యం చేస్తావురా అంటాడు. ఆ కోపంతో నా కుమారుడికి కూడా ఆపద రావచ్చు అనుకుని ఆలస్యం చేయకుండా కంసుడికిచ్చే కప్పం పుచ్చుకు బయలుదేరాడు. అడవుల్లో ఉంటారు కనుక వాళ్ళు ఇచ్చే కప్పాలు ఏముంటాయి? గంధం చెక్కలు, ఓ ఏడాదికి సరిపడే చింతపండు, అడవుల్లో చింత చెట్లు కూడా చింతపండు, తర్వాత వీలుంటే ఆ సీజన్లో ఉండే మామిడి పళ్ళు, ఇంకో పళ్ళు, గడ్డి. ముఖ్యంగా కంస మహారాజు గారికి చాలా ఆవులు ఉన్నాయి, తర్వాత గేదెలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, మరి వీటన్నిటికీ గడ్డి ఇలాంటి ట్యాక్సులు వాళ్ళే పట్టుకొచ్చి ఇస్తూ ఉంటారు. అందుకని కొంత పచ్చగడ్డి కొంత ఎడ్డుగడ్డి ఇవన్నీ వెళ్లలో బయలుదేరారు. ఈ గడ్డి కౌసుడి పశువులకే కాకుండా కాస్త కౌసుడికి కూడా పెడదామనే ఉద్దేశంతో వాడికి కాస్త గడ్డి పెట్టడానికి బయలుదేరాడు. దీంతోపాటు ఇంకా పాలు పెరుగులు నిలవుండే నెయ్యి, ఆ రోజుల్లో ఏడాది నిలవుండేదండి నెయ్యి, కమ్మగా కాచి పట్టుకొచ్చేవారు. ఆహాహా నెయ్యి వేసుకుని పప్పన్నం తింటే ఏడాది పాటు ఆరోగ్యంగా ఉండేవారు. ఆ నెయ్యి లేదు, ఆ పప్పు లేదు, దిక్కుమాల పప్పులు అండి ఈ కృత్రిమమైన పప్పులు, ఉడకవు ఇవి. ఇవి నోట్లో పెట్టుకుంటే కసా కసా ప్లాస్టిక్ నవిలినట్టు నవిలినట్టు అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో బియ్యం ప్లాస్టిక్, పప్పు ప్లాస్టిక్, మనం తాగే మంచినీళ్ళకి ప్లాస్టిక్, మన కడుపంతా ప్లాస్టిక్. అందుకే ఈ మధ్యన మనుషులు కూడా అన్నీ ప్లాస్టిక్ అయ్యి మోకాళ్ళ నొప్పులు, ఇది ప్లాస్టిక్కే. చివరి కొద్ది రోజులు పోయిగా తగలబెట్టడానికి కూడా ఈ పాత ప్లాస్టిక్ డబ్బాలు అన్ని వేసి తగలడతానేమో అని భయం వేస్తుంది నాకు. భగవంతుడి దేవుల ఆ స్థితి లేకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. అందుకని అన్ని చక్కని నేతులు పాలు పెరుగులు ఇటువంటివన్నీ అరణ్యాలలో తనకి లభించినవన్నీ పుచ్చుకొని కంస మహారాజు దర్శనం చేసుకుని, మహారాజా ఇదిగో మీకు కట్టే పన్ను పట్టుకొచ్చాను, ఎక్కువ పట్టుకొచ్చాను కానీ తక్కువ పట్టుకురాలేదని అప్పగించి ఆయనకి దండం పెట్టి ఆశీస్సులు తీసుకుని ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వసుదేవుడి ఇంటికి వెళ్ళాడు. నిజానికి ఈయనంత తొందరగా ఇక్కడికి రావడానికి ఇంకొక కారణం ఏమిటంటే కంసుడికి పన్ను కట్టడమే కాదు, వసుదేవుడిని చూడాలి. ఈ మధ్యనే రిలీజ్ అయ్యాడు ఆయన, ఎమర్జెన్సీలో తీసుకెళ్ళి ఆయన జైల్లో పెట్టారు కాబట్టి ఆ జైల్లోంచి బయటికి తీసుకొచ్చాట కంసుడు. పాప ఆ పుణ్యాత్ముడిని చూద్దామని వసుదేవుని దగ్గరికి వెళ్ళాడు. వసుదేవుడు దూరం నుంచే చూసి మురిసిపోయాడు. ఆయనకి ప్రాణం పోయిన శరీరంలోకి ప్రాణం వచ్చినట్టయిందిట. 7 ఏళ్ళుగా జైల్లో ఉన్నాడండి ఆయన, 8 ఏళ్ళుగా జైల్లో ఉన్నాడు. ఇన్నాళ్ళు జైల్లో ఉండి ఉండి విసిగిపోయాడు. ఆ స్థితిలో 8 సంవత్సరముల తర్వాత ఆత్మీయుడైన నందుడిని చూడగానే ప్రాణం లేచొచ్చినట్టయింది. ఒకటి నందుడు అంటే ఆత్మీయుడు, రెండోది నందుడి దగ్గర తన కొడుకున్నాడు కదా, కొడుకు వార్తలు కూడా తెలుస్తాయి, అందుకే కళ్ళు మెరిశాయి. పోతన గారు భాగవతంలో ప్రాణము పొందిన బొందియును బోలే అన్నారు. ప్రాణం పోయిన శరీరంలోకి ప్రాణం వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అలా ఉన్నాడు వసుదేవుడు. అనగా ఇన్నాళ్ళు వసుదేవుడు బ్రతికున్న చచ్చిన శవంలో ఉన్నాడనమాట పాప, ఆనందం లేక. ఇప్పుడు ఇతను చూడగానే ఆనందం వచ్చింది, ఆనందంతో మళ్ళీ ప్రాణం వచ్చినట్టుగా కదిలాడు, చేతులు చాచాడు, కౌగిలించుకున్నాడు, ఆసనమిచ్చి కూర్చోబెట్టాడు, మర్యాదలు చేసి ఆ తర్వాత అడిగాడు. అడగడంలో కూడా గొప్ప ఔచిత్యంతో అడిగాడు అనమాట. వచ్చినవాడు ఎవరు, పశువుల వ్యాపారి, పశువులతో బతికేవాడు, పశువుల కాపరి, గోవుల్ని ప్రేమతో చూసే మహాత్ముడు. అందుకని పలు రోగం బుల్ల నందకున్నవి పశుల్ పాలిచ్చునే ధేనువుల్ కొలకుల్ వాగులు వారి పూరితములే గోష్ఠ ప్రదేశం బులల్ పులులున్ దువ్వులు సంచరింపవు గదా పుల్పారునే ఘోషముల్ కలవే చక్కని పూరిజంపములు తత్కాంతార భాగం బులల్. మీ పశువులకి రోగాలు లేకుండా ఉన్నాయి కదా, ఆవులు గేదెలు ఇవన్నీ కూడా రోగం లేకుండా ఆరోగ్యంగా ఉన్నాయి. ఎందుకంటే పశువులకి రోగం వస్తే మీ వ్యాపారం దెబ్బతింటుంది, మీ పోషణ దెబ్బతింటుంది. పాలిస్తున్నాయా ఆవులు, ఆవుల పోషణకి నీరు అవసరం. మీ చుట్టుపక్కల చెరువుల్లో వాగులలో నదులలో నీళ్లు సమృద్ధిగా ఉంటున్నాయా, ఇక పచ్చగడ్డి బాగా దొరుకుతుందా, మీ గోశాలల్లో రాత్రిపూట పులులు చిరుత పులులు దాడి చేసి ఈ దూడల్ని పశువులను ఎత్తుకుపోవడం లేదు కదా, అన్ని రకాలుగా మీ కుటుంబం హాయిగా ఉన్నదా, మీరంతా సుఖంగా ఉండాలని ఎప్పుడూ మనస్సులో కోరుకుంటూ ఉంటాను నేను. నాకు మిమ్మల్ని చూడాలని ఎంతో కోరికున్నది, కానీ ఏం చెయ్యను, దురదృష్టవశాత్తు కంసుడు నన్ను చెరసాల్లో పెట్టడం వల్ల ఎన్నాళ్లుగా మిమ్మల్ని చూడడానికి రాలేకపోయాను. జైల్లో ఉన్నవాడు బెయిలు మీద బయటికి రావడానికి అవకాశం లేక అందులోనే ఉండిపోయాను. కానీ మనస్సులో ఎప్పుడు నువ్వు, నీ భార్య, నా భార్య రోహిణి, నీ పిల్లలు గుర్తుకొస్తూనే ఉంటారు. ఈ మానవులకి భగవంతుడు వరము శాపము కూడా ఇచ్చాడు. వరం ఏమిటి, జ్ఞానం. శాపం ఏమిటి, ఈ జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవటం. ఒక అడవిలో 2 చెట్లు పక్క పక్కనే పుట్టాయి, ఓ మామిడి చెట్టు ఓ కొబ్బరి చెట్టు పక్క పక్కన ఉన్నాయట. మన ఇద్దరం పక్క పక్కనే పుట్టాం, ఎప్పుడు కలిసి ఉందాం, చచ్చేదాకా కలిసి ఉందాం అనుకున్నాయి అవి. ఇంతలో గోదావరి నదికి వరద వచ్చింది, ఆ వరదకి 2 చెట్లు కొట్టుకుపోయాయి. ఈ కొట్టుకుపోయిన రెండు చెట్లు కూడా గోదావరిలో పోతూ ఉంటే మళ్ళీ అనుకున్నాయట, దురదృష్టవశాత్తు మనం నదిలో కొట్టుకుపోతున్నాం, కానీ నదిలో ఉన్నప్పుడైనా కలిసి ఉందాం అనుకున్నాయి. కానీ ఇంతలో ఏమైంది, ఓ పల్లెవాడు వచ్చి ఓ చెట్టుని ఒట్టుకు పట్టుకుపోయాడు. దాన్ని ఏం చేశాట, ఇంటికి గుమ్మంగా తయారు చేసుకున్నాడు. రెండో చెట్టుని, తాడి చెట్టుని కూడా పట్టుకుపోయాడు. దాన్ని కొంత నరికేసి తాటాకులు పొయ్యిలో పెట్టాడు, కొన్ని వాసాల కింద ఇంట్లో అట్టే పెట్టాడు. పాపం రెండు చెట్లు పక్క పక్కన కలిసి ఉందామనుకున్న ఏట్లో పడి కొట్టుకుపోతున్నప్పుడు కలిసి ఉండలేకపోయాయి, చెరో చోటికి పోయాయి, ఏ చెట్టు ఎక్కడుందో తెలియకుండా అయిపోయాయి. ఈ సంసారంలో మానవులం కూడా అంతే, పలుపాటులప్పుడు జనులకు ఇలా ఒకచో నుండగలది, ఏరుల వెంటం కలసి చను మ్రాకులన్నీ పలు వెంటల పోవుగాక పాయకయున్ని. ఈ మానవులు రకరకాల కష్టాలతో పుడుతూ పెరుగుతూ చస్తున్నారు. వీళ్ళకి ఎంతో ప్రేమ ఉంటుంది కలిసి ఉండాలని, కానీ ఉండలేరు. ఒక తల్లి కడుపులోంచి ఇద్దరు కొడుకులు పుట్టారు. ఈ ఇద్దరు ఎప్పుడూ కలిసి ఉందాం అనుకునేవారట. పెళ్ళయింది, అన్నయ్య ఆస్ట్రేలియా, తమ్ముడు ఆఫ్రికా పోయారు. ఏం కలిసి ఉంటారు? పోనీ ఉన్న ఊళ్ళో ఉన్న పెళ్ళయ్యాక ఈ పెళ్ళం ఆ గుమ్మం తొక్కద్దంటుంది, ఈయన పెళ్ళం అటెళ్ళద్దంటుంది, దానివల్ల కూడా కలిసి ఉండలేరు. ఈ విధంగా ఎన్నో పాట్లు పడే ఈ మానవులు ఎంత జాగ్రత్తగా కలిసి ఉందామన్నా ఉండలేరు. ఏట్లో కొట్టుకుపోయే చెట్టుల్లో వెళ్ళిపోతున్నాం మనం. అలాగే నేను నువ్వు ఎంతో ప్రేమతో ఐకమత్యంతో కలిసి ఉందాం అనుకున్నాం, కానీ నేనో చోట నువ్వో చోట అయిపోయాం. ఏం చేస్తాం, ఇదే సృష్టి రహస్యం. కాకపోతే మనస్సులో మాత్రం మమత్వం ఉన్నది, అది చాలు. సరే, నీ కుమారుడు పుట్టాడని విన్నాను, నీకు ఒక కొడుకు పుట్టాడని, అందంగా ఉన్నాడని విన్నాను, ఆ కొడుకు ఎలా ఉన్నాడని అడిగితే నేను అడగవలసిన ప్రశ్నలు నువ్వు అడుగుతున్నావు. నిజానికి నువ్వు చెరసాల్లో ఉన్నావు కనుక నువ్వు రాలేవు. నేను బయట ఉన్నానుగా, నేను వచ్చి చూడొచ్చుగా, కానీ నేను చూడలేకపోయాను. ఎందుకు చూడలేదో తెలిసినా, నిన్ను చూడడానికి వచ్చిన వారంతా నీ బంధువులని, తనకి శత్రువులని, అటువంటి వాళ్ళ మీద నిఘా పెట్టమని కంసుడు హెచ్చరించాడు. కంస భయంతో చెరసాల్లో ఉన్న నిన్ను పలకరించడానికి రాలేదు నేను. తర్వాత నీకు వరసగా దేవకికి నీకు ఆరుగురు కొడుకులు పుట్టారట, వాళ్ళందరినీ దుర్మార్గుడు చంపేశాట. నీకుల్ దేవకికి సుతానీకంబు, నీకుల్ దేవకికి జమిల్ చిన్న సుతానీకంబు, తోడ్తోడ మున్నీకం సుండు వధిల్చే మీ సుత తుదిన్ హింసింప చేదప్పితానాకాశంబునకేగే బాల, అది దైవాధీనము ఆపద్దశల్ శోకం బంధు నితజ్ఞుడోరడుము నాసూనుండి నీసూనుడు. నీకు దేవకి దేవికి పుట్టిన ఆరుగురు కుమారుల్ని వరుసగా ఈ దుర్మార్గుడు కంసుడు చంపాడు. ఆఖరణ మీకు కూతురు పుడితే కూతుర్ని కూడా చంపబోయేట. ఆ కూతురు ఆకాశంలోకి ఎగిరిపోయి అమ్మవారిగా మారిపోయిందని విన్నాను. ఇదంతా వింటూ ఉంటే దైవ అధీనం ఇదని జగత్ అని అర్థమవుతోంది. ఈ జగత్తంతా పరమేశ్వరుడి అధీనంలో ఉంది, ఆయన ఎలా నడిపితే అలా నడుస్తుంది, మనమేం చేయలేము. అయినా నువ్వు జ్ఞానివి కనుక చెబుతున్నాను, ఆపదలు వచ్చినప్పుడు బుద్ధిమంతుడు శోకించకూడదు, కష్టం వస్తే ఏడవకూడదు, పొరపాట్లు కూడా ఏడవకూడదు. బుద్ధిమంతుడు శోకం వచ్చినప్పుడు ధైర్యంతో ఉంటాడు. నీ కొడుకులు పోయారని బాధపడకు, మన ఇద్దరం మిత్రులం, నా కొడుకే నీ కొడుకు అనుకో. నా సూనుండే నీ సూనుడు, నా కుమారుడు కృష్ణుడు నీ కొడుకు అనుకోవాయి అన్నాడు. చూసారా భగవంతుడు ఎలా పలికిస్తాడో, దాగం అంటే దాగదు, దాచాలంటే దాగదులే అని ఊరికి అన్నారా, సత్యం తన్నుకు వస్తుంది అలాగే. దాంతో ఈయన కంగారు పడ్డాడు, ఓరి నాయన నా సూనుడు నీ సూనుడు అంటున్నాడు. ఈ పక్కనంతా కౌన్సిల్ యొక్క సిబిసిఐడి వాళ్ళు ఉన్నారు, పైగా సీసీ కెమెరాలు ఉన్నాయి ఇక్కడ. ఎవరైనా ఈ విషయం కౌసుడికి చెబితే కౌసుడికి నిజంగా అనుమానం వచ్చేమో, వసుదేవుడు కొడుకుని అక్కడ పంపాడు అనుకుంటే కృష్ణుడికి ప్రమాదం అనుకుని, చాలు చాలు ఇంకెక్కువ మాట్లాడకు, మహారాజు గారికి కప్పం కట్టావు, నన్ను చూచావు, నేను నిన్ను చూచాను, మన ఇద్దరికీ శుభం కలిగింది, ఇంకా వెంటనే మీ ఇంటికి వెళ్ళిపో. నాకెందుకు మనస్సులో చెడు ఆలోచనలు వస్తున్నాయి, అపశకునములు అవుతున్నాయి, గోకులములు ఉత్పాతములు పుట్టబోతున్నాయి. అంటే శ్రీకృష్ణుడికి ఏదో ఆపద రాబోతోంది, కొడుకుని జాగ్రత్తగా కాపాడుకో, ఇక్కడ ఉండదు, వెళ్ళి కొడుకుని రక్షించు, రక్షించు అన్నట్ట. శుభమా అని కొడుకు పుట్టాడని చెప్పడానికి వస్తే నీ కొడుకు ఆపదు వస్తుంది రక్షించంటాడు ఎవటైనా అనుకుని కూడా, ఈతడు యోగి, ఈతడు ఏం చెబితే అది అయిపోతుంది అనుకుని అతడు నియోగించినట్లుగా తక్షణం బయలుదేరి మళ్ళీ ఇక్కడ నుంచి మధురానగరం నుంచి వ్రేయపల్లికి తన ఇంటికి అట్లబళ్ళు తిరగేసుకు బయలుదేరాడు. ఈలోపే జరగవలసిన ఒక శుభకార్యం జరిగింది. ఆ శుభకార్యం గురించి తెలుసుకోవాలిగా, మళ్ళీ సాయంకాలం కలుసుకుంటాం.